సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ నందిగారికి అనుమానం వచ్చింది. నేను ఇంత కష్టపడి శివలింగమును ఈ అరణ్యములో ప్రతిష్ఠించి సాత్విక ఆహారాన్ని నివేదన చేసి మహానుభావుడైన మా గురువుగారి ద్వారా శాస్త్రీయ పద్ధతిలో వేదమంత్రములతో అభిషేకం చేసుకుని ఆనందిస్తూ ఉంటే మధ్యలో ఈ దౌర్భాగ్యం ఏమిటి, ఈ మాంసం ముక్కలు ఏమిటి, ఈ అశుద్ధ పదార్థం ఏమిటి అనుకున్నాడు ఆయన. వెంటనే తన గురువుగారికి తిరిగాడు. అద్య దృష్టం మయా విప్ర అమేధ్యం శివసన్నిధౌ. బ్రాహ్మణోత్తమ గురుదేవ, ఇవాళ నేను శివుడి సన్నిధానంలో అమేధ్యం చూశాను. అమేధ్యం అంటే అశుచి పదార్థం, మలమూత్రాలు, ఎముకలు, రక్తం, ఇలాంటి అశుచి పదార్థములను ఏమంటారు, అమేధ్యములు అంటారు. ఏమిటో ఇక్కడ ఈ మధ్యన ఇలాగే జరుగుతోంది. కొద్ది రోజులుగా ఎవడో పాపిస్టు వాడు ఇక్కడికి వస్తున్నట్టుగా ఉన్నాడు. దీన్ని ఎలా తట్టుకుంటాను అన్నట్టు ఆయన. అందుకని ఇప్పుడు గురుదేవ ఏమిటి అపచారం, ఎంతో శ్రద్ధాశక్తులతో మనం చేస్తున్న ఈ శివ ఉపచారాలన్నీ అర్థమైపోతున్నాయి, ఏం చెయ్యాలి, నాకు అర్థం ఏమిటన్నట్ట. ఆయనకి ఏడుపు కూడా వచ్చింది. ఆయన వేదమంత్రాలు నమ్ముకున్నవాడు, సాధువు, సాత్వికుడు, ఈ రకరకాల పూజా విధానాలు తెలియవు. శివుడు పూర్తిగా అపచారం వల్ల పాడైపోతున్నాడేమో, ఈ మాంసం వల్ల శివలింగం అపవిత్రమైపోతుందేమో అని ఆయన ఊహ. అందుకని ఏం చేయాలనగానే ఓ పని చేద్దామండి, రేపు మనందరం ఈ చుట్టుపక్కల ఎక్కడో పొదల్లో దాక్కుందాం, ఈ శివలింగమునకు అపచారం చేస్తున్నవాడు ఎవరో చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు మన కర్తవ్యం ఏమిటో నిర్వహించుకుందాం అనుకున్నారట. గురువుగారు చెప్పినట్టే ఆ మర్నాడు వచ్చాడు ఆయన. అక్కడ మంచి అద్భుతమైన పొదలు ఉన్నాయి, ఆ పొదల్లో కొద్దిమంది దాక్కున్నారు. ఎక్కువ మంది ఉంటే మళ్ళీ అవతల వాడు ఎవడో కనిపెడతాడేమోనని నిశ్శబ్దంగా కూర్చున్నారు. మధ్యాహ్న సమయానికి రోజులాగే ఈ కిరాతకుడు అక్కడికి వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు, మహాకాలస్తథారూపో మహాబలః కాలరూపో మహారౌద్రో ధనుష్పాణి ప్రతాపవాన్, నల్లని శరీరంతో భయంకరాకారంతో ఉన్నాడు. ఒక రుద్రుడిలాగే ఉన్నాడు ఆయన, పరాక్రమవంతుడు. వాడి చేతిలో కొండంత విల్లుంది, మంచి ధనుర్బాణాలు ధరించాడు, ఓ పక్కన ధనుస్సు బాణాలు కూడా ఉన్నాయి, పరాక్రమవంతుడు. అసలు కలియబడితేనే 10 మందిని పడగొడతాడు, ఇక ధనుస్సు ఎక్కువ పెట్టి బాణాలు వేస్తే ఎంతమందినైనా పడగొడతాడు. ఈ పొదలో దక్కున్న గురువుగారు, నంది వాడిని చూడడంతో వణికిపోయారు. ఇప్పుడు మనం బయటకు వచ్చామంటే తలకో బాణంతో కొడతాడరా బాబు, వీడు ఎందుకు వచ్చింది, ఇందులో దక్కుందామని కూర్చున్నారు. వాడు పూర్వంలాగే అక్కడికి వచ్చి ఈ పూట కొత్తగా రత్నములు కనపడటం లేదేమిటి అనుకుని ఆ పైన ఉన్న తుక్కంతా తుడిచి పుక్కిలి నీళ్ళ దాని మీద ఉమ్మి శివుడికి అభిషేకం చేశాడు. స్రపనంతస్య కృత్వాచ తతో గండూషవారిన, గండూషవారము వారి అంటే నీరు, గండూషవారిన పుక్కిలి నీరు, నోటితో నీళ్లు పట్టుకొచ్చా అని శివుడి మీద పిష్యను పోశాడు. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేశాడు, స్నానం చేయించాడు, రోజులకి మాంసం నివేదన చేశాడు. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేశాడు శివలింగం దగ్గర. దండవత్పతితో భూమౌ, కర్ర పడ్డట్టు అలా పడిపోతే దాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. దండం అంటే కర్ర, దండ ప్రణామం అంటే చాలామందికి ఎప్పటికీ తెలియదు కానీ దండంలాగా పడిపోవాలి, ఒక కర్ర అలా వారేయండి అలా పడి ఉంటుంది, అలాగే వీడు కర్రలా పడిపోయాడు అనమాట. కాసేపు అక్కడ కూర్చుని వాడికి తోచిన రుచిలో నమశ్శివాయ నమశ్శివాయ అన్నాడు. అందరూ నమశివాయ అంటే వీడికి పాపం స్పష్టత లేదు కనుక నమశివాయ అన్నాడు. శివుడికి ఎలా అన్నా ఇష్టమేలేండి. కొంతమంది శివ అనమంటే శివ అంటారు, శంభో మహాదేవ శంకర శివ దెబ్బగాని కింద వచ్చి కడు తిరిగి పడిపోవాలి. ఈ మహేశ్వరుడేమిటో, ఈ శివ ఏమిటో కర్మ అంటే శబ్దానికి ఉచ్చారణ తెలియకపోవడం వల్ల వచ్చిన లోపం కొంచెం తెలుసుకోండి. మీరు ఇచు యశానాం తాలూహు అని సంస్కృత భాషలో పాణిని వ్యాకరణంలో సూత్రం ఉంది, అందువల్ల శ అంటే తాలవ్యం, దాన్ని శ అనాలి, శ్రీరాముడు అనాలి, శ్రీరాముడు అనకూడదు. అది హిందీ వాళ్ళకి ఏంటంటే ఈ తురక భాష యొక్క ప్రభావం కొంచెం పడ్డం వల్ల అలా భాషలో మారిపోయింది. అందులో వాడు శంభో అంటారు, శంకర్ అంటారు, మనం శంకర్ అనకూడదు. కాబట్టి శంక లేకుండా చక్కగా శ్రీరామ అనండి, మహేశ్వర అనండి, శివ అనండి, శివ అనకండి. సంస్కృత వ్యాకరణ నియమం అది. అలాగే శాస్త్రము అనండి. శాకి సాకి తేడా ఉంది. శ్రీరాముడిలో ఉన్న శాని తాళవ్యము అంటారు, తాలూతో పలకాలి, అందువల్ల అక్కడ శాస్త్రము అనాలి. అదే సీతలో ఉన్న సాని దంత్యము అంటారు, అందువల్ల ఇదేంటి, ఇది దానికి దీనికి తేడా. సన్నిధి, ఇది సన్నిధి, అది శంకర. ఒక ఆయన బాబోయ్ పురాణం చెప్పేస్తాడు, శాస్త్రం అంటాడు. శాస్త్రం ఏం చెప్పిందండి, 100 సార్లు శాస్త్రమే, అది వినలేక తలప్రాణం తప్పుకొస్తాను వాడు. పోనీ ఆ శాస్త్రం పలకడం ఎందుకు చెప్పండి, కర్మ కృతజ్ఞత అనలేక కృతజ్ఞత అంటే భరించడం ఎంత కష్టమో, అలాగే శాస్త్రమును శాస్త్రము అంటే పలకి పలుకుతూ ఉంటే వినేవాళ్ళకి కర్ణ కఠోరంగా ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళంతా ధార్మిక వరేణ్యులు, అదొక కర్మయోగం అండి. కాబట్టి శబ్దమును స్ఫుటముగా స్పష్టముగా పలకడం కూడా ఒక ధర్మం. ఎప్పుడు పండితులకి, పండితుడు కాని వాడికి బెంగే ఉంది. మేము పురాణం చెబుతున్నామంటే మేమే జాగ్రత్తగా పలకపోతే ఇక మీరేం పలుకుతారండి. మేము ఒక ప్రామాణికమైన శబ్దం అలాగే పలకాలి శాస్త్ర ప్రకారంగా. అలా పలకపోతే మమ్మల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటారు. శ్రీ మహాగణాధిపతయే నమః, నేను గణాధిపతయే నమః అంటే అప్పుడు మీరు కూడా ఓహో నా అని పలకాలని తెలుస్తుంది. లేదంటే మీరు కూడా గణాధిపతయే నమః అంటారు. పెళ్ళి అనమంటే పెళ్ళి అంటారు, వెళ్ళి రమ్మంటే వెళ్ళి రండి అంటాడు. అదనమాట. కాబట్టి స్పష్టత చాలా అవసరం. శబ్దముల యొక్క ఉచ్చారణ, ఏ శబ్దము ఎక్కడి నుంచి ఎలా పలకాలో తెలుసుకుని పలికితే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. మళ్ళీ ఇవన్నీ ఎవరికని చెప్పాను నేను, పండితులకి. పామరుడికి అసలు నియమమే లేదు, పాప అమాయకుడు, వాడికి ఏం తెలుసుకుంటుంది, వాడికి శివ అన్న ఒకటే శవ అన్న ఒకటి, వాడికి ఏమీ తెలియదు. అందులో అటువంటి వాడు కుఖో అన్నాడంటే అది కూడా శివుడు సంతోషపడి చక్కగా కూర్చుంటాడు. ఒక వేద పండితుడు ఉత్తిష్ట అనగానే అవతలవాడు లేస్తాడు, ఆ ఉత్తిష్టం వాడికి తెలియదు, లేచుటని వాడికి తెలియదు. అటువంటి వాడు లేస్తావా లేదా అన్నాడంటే చచ్చినట్టు లేస్తాడు ఎవడి కోసం, ఎందుకంటే వాడు స్ట్రాంగ్ అయిన వాడు, వాడు భక్తుడు కనుక. కాబట్టి పామరుడికి కొంచెం కొన్ని విషయాల్లో ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. నమః పార్వతీపతే హర హర మహాదేవ, వాడు అలా అడుగుతూ వచ్చినట్టుగా నమశివాయ అన్నాడు. ఆ తర్వాత కాసేపు అక్కడ భజన కూడా చేస్తున్నాడు, చెంబో 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 అని వెళ్ళిపోయాడు. అంటే అర్థమైందా మీకు, శంభో అనలేక శంభో శంభో అని పలకడం రాకపోవాడు, చెంబో 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 అని వెళ్ళిపోయాడు. ఇదంతా గురువుగారు చూశారు, గురువుగారితో పాటు పక్కనున్న నందిగారు చూశారు, ఓ ముగ్గురు నలుగురు పరివారము చూశారు. వాడు వెళ్ళిపోగానే ఈ గురువుగారికి వేసి తిరిగి, మహాత్మా ఇప్పుడు నాకు అర్థం ఏమిటి, వీడెవడో శివభక్తుడిలాగే కనపడుతున్నాడు కానీ వీడు అపచారం చేస్తున్నాడు. శివుడికి ఇంతవరకు ఎవరు ఏనాడు చెయ్యని నీచ పూజ చేస్తున్నాడు, నాకు భయంగా ఉంది. మీరేమో అడవిలో ప్రతిష్ఠించమన్నారు, మీ మాట నమ్ముకున్నాను, గురువు వాక్యంతో కర్తవ్యం అన్నారు కదా అని మిమ్మల్ని నమ్ముకున్నాను. అనగా నన్ను నమ్మేవు కనుక నువ్వు చెడిపోవు, నీకు ముక్తి వస్తుంది. కానీ ఆ ముక్తి నీకుగా రాదు, ఈ కిరాతకుడి వల్ల వస్తుందన్నాడు అండి గురువుగారు. గురువుగారు చెప్పిన మాట అది, నువ్వు ముక్తి పొందుతావు, అది నువ్వు లింగ ప్రతిష్ఠ చేయటం వల్ల, నా వల్ల కాదు, నా మాటను నమ్మడం వల్ల ఈ కిరాతకుడే నీకు ముక్తి ఇప్పిస్తాడు అన్నారు గురువుగారు. కాబట్టి గురువుని నమ్మితే అలా నమ్మాలి. గురువుగారు మీరు ఏం చెబితే అదేనండి, మీరు చెబితే పెళ్లి చేసుకుంటారు, మీరు చెప్పకపోతే పెళ్లి చేసుకోను అంటారా ఇటు దొంగలు వాళ్ళు. తీరా వాడిని, ఒరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక సంబంధం తెస్తే, మీరు చెప్పారు కానండి 80% పర్వాలేదు కానండి మాకు కొన్ని ఉన్నాయని అంటారు, అప్పుడు బయటపడతాడు అసలు మనిషి. నిజం చెప్తున్నాను ఇది, నన్ను నమ్మండి, నేను చెప్పినట్టు చేసుకోమనండి, వాడు బాగుపడతాడో లేదో. దొంగ పీనుగులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గురువుగారు మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఇల్లు కొనుక్కుంటానండి అన్నాడు ఒకడు. ఓ చోట ఇల్లు చెప్పాను కొనుక్కోమని. అక్కడ ఏరియా దూరం అవుతుందండి, అలా దూరం అవుతున్నప్పుడు నన్ను ఎందుకు అడిగా అసలు, మీరు ఎక్కడ చెబితే అక్కడ కొనుక్కుంటాను, మీరు చెప్పిన తోట కొనుక్కుంటానని నన్ను అడిగాక నేను చెప్పిన తోట కొనుక్కో, లేకపోతే మానే అసలు నేను అడగమన్నానా, నేను చేసుకోమన్నా నా పెళ్ళి. గురువుగారు నా పెళ్లి బాధ్యత ఏది, నా ఉద్యోగ బాధ్యత ఏది, నా ఇంటి బాధ్యత ఏది అని చెప్పినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి, చెయ్యకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, మీరు మంత్రం ఇస్తే చేసుకుంటాను అని తీరా మంత్రం ఇచ్చాక నాకు ఈ మంత్రం కంటే
ఆ మంత్రం ఇష్టం అండి అంటాడు ఒక్కొక్కడు.
అంటే వాడు ఎందుకు పరికినని డొక్కు యంత్రం, ఈ మంత్రం గురించి తెలియని వాడు. గురువుల యొక్క మహిమ తెలుసుకుంటే వాడు ఎలా చెబితే అలా చెయ్యండి, లేకపోతే నోరు మూసుకోవచ్చు. అసలు అడగద్దు, మీ బతుకు మీరు బతకాలి, కానీ ఆశ్రయిస్తే సంపూర్ణముగా ఆశ్రయించాలి, ఆయన చెప్పినట్టు చెయ్యాలి. చేస్తే మిమ్మల్ని రక్షించే బాధ్యత గురువుగారు స్వీకరిస్తారు. ఇప్పుడు ఈయన నందితో నిన్ను రక్షిస్తాను, కానీ రక్షించే విధానం ఒకటి తమాషా విధానం చెబుతా విను. ఈ కిరాతకుడు చాలా విచిత్ర ప్రాణి, వీడిని మనం అలాంటి పూజ వద్దు అని అనకూడదు అన్నవాడు మానడు. పైగా మన్నే నరికి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేసినా చేస్తాడు, అంత మొండి భక్తుడు. ఈ శివలింగం పెకలించి మీ ఇంట్లో ప్రతిష్ఠించేద్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూడన్నట్టే. శివలింగం ఓ చోట నుంచి ఓ చోట ప్రతిష్ఠించచ్చండో, శివాలయం పాడైపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, తాత్కాలికంగా ఈ లింగం పక్కన పెట్టి ఆలయం కట్టాక మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తారు. పాత విగ్రహాలు పక్కన పెట్టడం ఒక రివాజే, అందువల్ల ఈ లింగాన్ని మీ ఇంట్లో ప్రతిష్ఠించేద్దాం అన్నట్ట. అయితే ఎప్పుడు, రేపు ఆ కిరాతకుడు పూజ చేశాక చేద్దాం, ఇప్పుడు మనకు టైం సరిపోదు. రేపు మనతో పాటు వర్కర్లను తీసుకొద్దాం, వాడు అలా వెళ్ళగానే ఈ లింగాన్ని పట్టుకుపోదాం అన్నట్ట. ఆ మరునాడు కిరాతకుడు వెళ్ళిపోగానే ఈయనతో పాటు వచ్చినటువంటి మంచి జమా జట్టి లాంటి వాళ్ళు ఉన్నారు, పనులు చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చారు, లింగాన్ని తవ్వి కింద పెకలించారు. ఒక్క అడుగున ఒక పాద ఒక విచిత్రమైన పానవట్టం ఉంటుంది, అది తప్ప మిగతా లింగం అంతా తీసి ఏనుగుల మీద వేసి పట్టుకుపోయారు. ఆ తర్వాత 2-3 రోజులకి ఆయన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాడు. ఆ మురునాడు యథాప్రకారంగా కిరాతకుడు అక్కడ చూస్తే గొయ్యిలో పానవట్టం ఉంది కానీ లింగం లేదు. వీడు పిచ్చెక్కిపోయాడు, పాపం భయపడిపోయాడు, బాధపడిపోయాడు. శివ ఈశ్వర, రోజు ఇక్కడ నీ లింగాన్ని చూచాను, నీ లింగానికి ఇంత నైవేద్యం పెట్టాను, ఎవరో లింగమే పట్టుకుపోయారు, లింగం భంగమైపోయింది, ఇప్పుడు ఎలా అనుకున్నట్ట. ఎంత ప్రార్థించినా శివలింగం కనపడలేదు. ఈరోజు ఇక్కడ లింగం కనపడకపోతే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకుని సరస్సులో స్నానం చేశాడు. వచ్చి రోజు పుక్కిలి నీళ్లు నీ మీద పోసి అభిషేకం చేస్తున్నాను, ఇప్పుడు కూడా లింగం ఉందనుకుని నీళ్లు పోస్తున్నాను అని నీళ్లు పోసేశాడు ఆ పానవట్టం మీద. పంది మాంసమో కుందేలు మాంసమో లేడి మాంసమో పెడుతున్నాను నీకు, ఆ మాంసం నీకు నచ్చి ఉండదు, ఆ మాంసం రుచిగా లేదేమో, అందుకే ఇక్కడ కనపడకుండా మాయమైపోయావు, ఇప్పుడు నీకు రుచి కలిగిన నా మాంసం పెడతాను చూడు అని పొట్టనిలా చీల్చుకుని అందులో ఉన్న నెత్తురు పేగులు ఆ లింగం ఉన్నటువంటి పానవట్టం మీద పోసాట. వెంటనే శివుడు అక్కడ ప్రత్యక్షమైపోయాడు. ఆయన హాహాకారం చేశాడు, ఓరి నీ భక్తి మండిపోను, నేను కనపడకుండా పోతే ఎలా ఉంటావు అనుకున్నాను, ఏకంగా పేగులే తీసి అందులో వేసేసావు, ఈ పేగులు నూడిల్స్ అనుకున్నావా, నాకు ఈ రక్తం కూల్ డ్రింక్ అనుకున్నావా అనుకుంటూ శివుడు అందులోంచి ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమై చేయి గట్టిగా పట్టుకున్నట్ట, లేకపోతే గుండెకాయ కూడా పీక్కోపోతున్నాడు వాడు. అందుకని కర్పూర గౌరోద్యుతిమాన్ కపర్తి చంద్రశేఖర తం గృహీత్వా కరే రుద్ర ఉవాచ పరిసాంత్వయన్. పొట్ట చీల్చుకుని అందులో ఉన్న మాంసమద్దలు ప్రేగులు అన్నీ ఆ శివలింగం అప్పటి వరకు ఉన్న పానవట్టం మీద వేసి నెత్తురు పోసేసేయడంతో ఒక్కసారి శివుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు అనమాట. ఆయన కూడా ఊహించనంత భక్తి చూపించాడు వీడు. అందుకే శివుడు అందులోంచి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు, కర్పూర గౌరహ, కర్పూరంలా తెల్లగా ఉంటాడు శివుడు. మామూలు తెలుపు కాదు శివుడి తెలుపు, స్వచ్ఛమైన కర్పూరములాగా ఉన్నాడు, పిండి వెన్నెల వలే ఉన్నాడు, పాల నురుగులా ఉన్నాడు. ఈ విధంగా తెల్లగా ఉన్న శివుడు మహాకాంతితో జటాజోటధారి అయి చంద్రబింబాన్ని ధరించి చంద్రరేఖని ధరించి గోతిలోంచి ప్రత్యక్షమై చేయి గట్టిగా పట్టుకుని, వీరుడా భక్తుడా, నీలాంటి భక్తుడిని నేను ఎప్పుడూ చూడలేదు, ఎంత ప్రేమరా నీకు, నేనంటే నీకు మరీ ఇంత ప్రేమ అన్నమాట. లింగం కనబడకపోతే నీ పొట్టనే భంగం చేసుకుని ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావా, నీకేం కావాలో కోరుకో అనగానే, స్వామి నాకేం కావాలి, ఎప్పుడు నిన్ను చూడాలని కోరిక, ఈ భూమి మీద ఉన్నంత వరకు రోజు నిన్ను చూడలేనేమో అనిపిస్తోంది, కాబట్టి శాశ్వతంగా నిన్ను చూసే వరం ప్రసాదించు. మామూలుగా అయితే వాడికి భాష రాదు, కోరుకోవడం తెలియదు, కానీ ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకోవాలి, శివుడు వాడి చేయి పట్టుకున్నాడు. శివుడి శరీరం నుంచి, శివుడి ఢమరుక నాదం నుంచి 14 సూత్రాలు పుట్టాయని చెప్పాను కదా మీకు ఒకసారి. అసలు వ్యాకరణాన్ని శివుడే సృష్టించాడు. చిదంబరం అనే క్షేత్రంలో నటరాజస్వామి రూపంలో శివుడు అక్కడ తాండవ నృత్యం చేసి నృత్యం పూర్తయ్యాక చేతిలో ఉన్న ఢమరుకాన్ని 14 డుబుకు డుబుకుని వాయించాట. నృత్తావసానే నటరాజరాజో ననాదటక్కాం నవపంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, వెరసి 9+5 14 పర్యాయములు. నృత్యం పూర్తయ్యాక, నాట్యం పూర్తయ్యాక శివుడు తన చేతిలో ఉన్న ఢక్కని డుబుకు 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 డుబుకుని వాయించాడు. అందులో నుంచి 14 సూత్రాలు పుట్టాయి. ఆ 14 శబ్దములే, ఆ ఢక్కా నినాదమే 14 సూత్రములుగా మారాయి. ఐ ఉన్, అరుళుక్, ఏ ఓంగ్, అయ్యౌచ్, హయవరట్, లణ్, యమగణనం, ఝభై, ఘడధష్, జబగడధస్, కాఫ, ఛఠాత, చటతౌ, కపై, శషసర్, హల్, ఇవన్నమాట మాహేశ్వర సూత్రములు అంటారు. ఈ మహేశ్వర సూత్రములతోటే వ్యాకరణం ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడి నుంచి అద్భుతంగా పాణినీయ వ్యాకరణం అనే ఒక గొప్ప వ్యాకరణమే సృష్టికి వచ్చింది. ఆనాడు వ్యాకరణం ఇచ్చిన స్వామివారు, తన కుడి చేత్తో ఢక్కని వాయించిన స్వామివారు, ఆ కుడి చేత్తో వీడి చెయ్యి పట్టుకుంటే వీడికి సంస్కృతం రాకుండా ఎలా ఉంటుందండి? సంస్కారం వచ్చింది, సంస్కృత భాష వచ్చింది. అందుకే ఏనాడు స్పష్టముగా మాట్లాడడం చేత కానివాడు, స్పష్టంగా మాట్లాడడం వాడి జీవితంలో చేయలేదు. వాడు ఎప్పుడూ తడువుకుంటూ మాట్లాడేవాడు. పామర భాష, ప్రాకృత భాష మాట్లాడేవాడు. సంస్కృతంలో శ్లోకములు ఉచ్చరించేట. పూర్వం సంస్కృతము, ప్రాకృతము అని రెండు భాషలు ఉండేవి. సంస్కృతమేమో ఇలా చదువుకున్న వాళ్ళందరూ మాట్లాడేవారు. సంస్కృతం దాని పనివాళ్ళు మాట్లాడే భాషని ప్రాకృతం అంటారు. అంటే మనం అంగారహ అన్నాం అనుకోండి, వాడు ఇంగాలం అంటాడు. అగ్రిహి అంటే అగ్గీ అనేవారు. మనం ముఖము అంటే వాడు మోము అనేవాడు అనమాట. ఇలా వికృతం అయిపోతే దాన్ని ప్రాకృతం అంటారు. అందుకని సంస్కృతం, ప్రాకృతం. ఎక్కువ భాగం పూర్వకాలంలో ప్రాకృతంలో మాట్లాడేవాళ్ళ భాష కూడా నాటకాల్లో రాశారు. కాళిదాస్ గారు ఉన్నారు, పనివాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ప్రాకృతం వాడాడు. అదే ఈ రాజులు, భార్యలు, పండితులు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడేమో సంస్కృతం వాడేవాడు. భలే ఉంటాయి నాటకాలు చూడండి, మీకు ప్రాకృతం కనబడుతుంది అనమాట. అందులో కొంచెం సంస్కృత నాటకాలు కూడా చదువుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. పింగళి నాగేంద్రరావు గారు మహాకవి, ఆయన సంస్కృతం, ప్రాకృతం బాగా చదువుకున్నవాడు. అందుకే గుణసుందరి కథలో ప్రాకృత భాషలో పాట రాశాడు ఆయన. ఓ ప్రాకృత భాషలో పాట రాశాడు అనమాట అందులో. పుంజోలే జక్కడ అయితే మోము బిలీ బిలీ ఇలాంటి పాటలు రాశాడు ఆయన. అంటే ముఖం ధగధగ వెలిగిపోతుందట. జక్కడ అంటే యక్ష, యక్షిణి, అదే జక్కడ అయ్యిందనమాట. ఇలా భలే భలే చాలా అందమైన పదాలు చాలా రాశాడు ఆయన. ఇవన్నీ ఆ రోజుల్లో మనకి కవులు చూపించారు. ఇప్పుడు అసలు సంస్కృతమో తెలియదు, ప్రాకృతమో తెలియదు, వాడికి తెలుగే రాదు. ఇప్పుడు యాంకర్లు మాట్లాడే తెలుగు అనుకుంటున్నారేటి? అది యాంకర్ కాదు, యాంకర్ వాంతి అనమాట. అదొక భ్రాంతి భాష. చెంబుడు నీళ్లు దూకితే అందులో చచ్చిపోదాం అనిపిస్తుంది అనమాట. యాంకర్లు కొంతమంది మాట్లాడే భాష విన్నాక ఓ చెంబుడు నీళ్లు తెచ్చుకుని అందులో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాగ చెంబుడు నీళ్ళలో తావం కనుక అవరామా. చక్కగా చూడండి, మలయాళ అమ్మాయి మాట్లాడుతుంది ఎంత బాగా మాట్లాడుతుంది అంటే చూసి నేర్చుకోవాలి, సిగ్గు నేర్చుకోవాలి ఈ తెలుగు వాళ్ళంతా. అద్భుతమైన లాంగ్వేజ్ కూని చేసి పారేశారు అనమాట. రామరామ రామరామ రామ అంటే చెప్పకూడదు, అది ఇది అనేది లేదులేండి. అందరూ తలో చెయ్యి వేశారు తెలుగుని కంపు చేయడానికి. ఒక తమిళులు, కన్నడం వాళ్ళు వాళ్ళ భాష బాగు చేసుకుంటున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగు చేస్తే కూనియ్యదనమాట. ఇంకా దాని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఏదో మీలాంటి పుణ్యాత్ములు కాస్త విని మళ్ళీ తెలుగుని బాగు చేస్తారనుకుంటాను అనమాట. నమ్మకం తెలుగుని బాగు చేయండి. పోతన గారి భాగవతం బాగా చదవండరా. పోతన భాగవతం చదివితే బాగుపడతాం. ఆయన సంస్కార భాష అందించాడు. ఇంతమంది కవులు పుట్టారా, కానీ ఇప్పటికి కూడా భాగవతానికి ఉన్న విలువ దేనికైనా ఉందా? ఎందుకంటే పోతన గారి భాగవతంలో ఒక భక్తి భావం, భక్తితో కూడిన భాష, సంస్కారవంతమైన భాష ఉన్నది. ఆ భాష ఎంత బాగుంటుంది అందులో హాయిగా. ఆ కాళీయమర్దనం చదవండి, అక్రూరస్తవం చదవండి, శరీరం పులకిస్తుంది. పూర్వం పోతన గారి పద్యాలు అన్నీ కంఠస్థం చేసేవారు. ఇప్పుడు కూడా చాలామందికి అంతో ఎంతో అలవైకుంఠపురం అనో లేకపోతే ఊరకరారు మహాత్ములు ఈ పదం వాడడంలో మనం తెల్లవారులేస్తే ఏదో రకం వాడతాం. చాలా పదాలు వాడతాం.
ఇప్పటికీ వరంగల్ దగ్గర బంబెరన్ ఉంది, వరంగల్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరు వెళ్ళి పోతన గారి ఇల్లు చూడండి, అక్కడికి వెళ్ళి భాగవతం చదువుతామని మొక్కుకోండి. వరంగల్లో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రుడు సంతోషిస్తాడు, విష్ణుమూర్తి సంతోషిస్తాడు. వీడిప్పుడు సంస్కృతం వచ్చి ఏమన్నాడు, త్వం గురుస్త్వం మహామంత్ర మంత్రవేద్యోసి సర్వదా, త్వం మాతా చ పితా చ త్వం బంధుశ్చ సఖాహిమే. దేవా, శంకర, పరమేశ్వర, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే నాకు బంధువువి, నువ్వే నా మిత్రుడివి, నువ్వే గురువువి, నువ్వే మహామంత్రానివి. మంత్రాలకి సంబంధించిన అర్థతాత్పర్యాలు నువ్వే, మంత్రం ఇచ్చేవాడివి నువ్వే, మంత్రం ఎరిగిన వాడివి నువ్వే, మంత్రము యొక్క అర్థము నువ్వే, ఆ మంత్ర చెప్పం వల్ల వచ్చే ఫలితం నువ్వే, నువ్వే సమస్తం. నాకు నీవు తప్ప మరేమీ వద్దు, ఈ ముల్లోకముల సామ్రాజ్యం కూడా నాకొద్దు, 3 లోకాలు పరిపాలించడం కావాలా, నీవు కావాలా అని నువ్వు కోరితే నాకు 3 లోక సామ్రాజ్యం వద్దు, నువ్వే కావాలంట. ఎప్పుడు నీ ముఖం చూడాలి, నీ సేవ చెయ్యాలి, అలా చూస్తూ ఉంటే చాలు నాకు, వేరేం వద్దు, నిన్ను చూస్తే చాలు అన్నాడు ఆయన. నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆకలి ఉండదు, దాహము ఉండదు, అనగానే ఇచ్చేసాను వరం. నా ద్వారపాలకులు చాలామంది ఉన్నారు, షిఫ్ట్ సిస్టమ్ మీద నా గుమ్మాన్ని కాపలా కాస్తారు, రోజుకి 3 చొప్పున మారతారకండి. శివుడి దగ్గర డ్యూటీ 24 గంటలు అనుకుందాం కాసేపు, సరదాగా మన మానవ భాషలో ఆయన కాలం ఎటువంటిది ఎవడికి తెలియదు కనుక, 3 8 24 గంటల్లో ఓ 8 గంటలు ఒకడు, 8 గంటలు ఒకడు, 8 గంటలు ఒకడు, ఒకడంటే ఒకడు కదా, ఇద్దరు ఉంటారు జయా విజయులు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు వెళితే ఇంకొకళ్ళు మర్నాడు ఇంకొకళ్ళు వస్తారు. అలా శివకాలమానం ప్రకారంగా ఎంతోమంది అక్కడికి వచ్చి ఆయన కాపలా కాస్తూ ఉంటారు. అలాంటి పరిచారకులలో నువ్వు కూడా ఒక ద్వారపాలకుడు అవుతావు అన్నట్ట. దదౌ పార్షద ముఖ్యత్వం ద్వారపాలత్వమేవచ, నా దగ్గర ఉండే దాసులలో ముఖ్య పార్షదుడివి అవుతావు, అందున ద్వారపాలకుడు కూడా అవుతావు. పార్షదులు అంటే కూడా ఉండే అసిస్టెంట్లు, సేవకులు. అందులో ద్వారపాలకుడు అనగానే కేవలం సేవకులే కాకుండా గుమ్మం దగ్గరే ఉంటారు వాళ్ళు అనమాట, ఎప్పుడూ ఆ గుమ్మం దగ్గర ఉంటారన్నమాట. రే అని పిలిచేలోపు కిందకి పారిపోరు వాళ్ళు, అక్కడే ఉంటారు, ఎప్పుడు పని చెప్తే ఇప్పుడు రెడీగా ఉంటారు. అలాంటి వాడిని మాత్రమే పార్షదులలో ముఖ్యుడు అంటారు, ద్వారపాలకుడు అంటారు. నాకు చాలా ద్వారపాలకులు ఉన్నారు, కానీ ద్వారం తప్ప పాలకుడు లేడు, ఎప్పుడు ద్వారం మిగులుతున్నారు వాడే, ఎప్పుడు వెతుక్కోవడం ఎవడు రానని. అదొక అదృష్టం, ఆయన శివుడు, నేను కేవలం శివభక్తుడిని. ఇప్పుడు ఆయన ఆనందపడిపోయాట, చూస్తూ ఉండగా ఈ కిరాతకుడి శరీరం తెల్లగా మారిపోయింది, ఆయనకు కూడా 10 చేతులు 5 తలలు వచ్చాయి, అంటే అచ్చం ఆయన కూడా శివుడు అయిపోయాడు. ఆయన చేతికి ఒక శూలం ఇచ్చాడు శివుడు, ఇక బయలుదేరదామా కైలాసానికి అన్నాడు. అనగానే ఈయన ఉన్నాడు తెలుసా, ప్రభు నీ దయ వల్ల నాకు ఈ శివస్వరూపం వచ్చింది, అంటే నీ రూపం వచ్చింది. ఈ రూపం రాగానే నేను ఈ రూపం పొందడానికి ఎవడు మూలకారకుడో కూడా తెలిసింది. నంది అని పేరు కలిగిన ఒక ఆయన ఈ అడవిలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. నేను కిరాతకుడిగా ఉన్నప్పుడు ఆ లింగాన్ని ఎంగిలి చేశాను, అజ్ఞానిని, నాకేం తెలియదు, మాంసం పెట్టాను, నోటితో నీళ్లు పట్టుకొచ్చి పుక్కిలించి ఉమ్మి అబ్బా అదే అభిషేకం అనుకుని నీకు ఎంత అపచారం చేశాను, ఇప్పుడు నాకు అర్థమవుతున్నది, పిచ్చాడి అయినా నా పూజ నువ్వు సహించావు, కానీ నీకు పూజ చేశానంటే కారణం నందిగారు లింగం ప్రతిష్ట చేయటమే. నా అపచారం తట్టుకోలేక ఈ లింగాన్ని పీక్కుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన, ఆయన ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు. కాబట్టి న్యాయంగా నాతో పాటు ఆయన కూడా కైలాసానికి రావాలి. ఎందుకని ఆయనే లింగం పెట్టకపోతే అసలు లింగం ఎక్కడెక్కడుంది, ఆ వర్తకుడి ధర్మమానని ఇక్కడ లింగాన్ని చూసి నేను భక్తుడు అయ్యాను, కొంచెం దయతో నందిగారిని కూడా మనతో పట్టుకుపోదామా, నా పక్కన ఒక సీటు ఆయనకు కూడా రిజర్వేషన్ చేసి పెట్టవా అన్నాడు. అదే మా ఆర్గనైజర్ గారు అయితే, గురుగారు మీరు ఎవరిని పెడితే వాళ్ళు తీసుకురాకండి, సీట్ లేదంటారు, ఎందుకంటే పడలేకపోతాం ఇప్పటికీ జనం పెరిగిపోయారండి. కానీ శివుడు అలా అండవు, శివుడు గురువుగారు ఆయన మహాగురువు కదా, భక్తులు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా, చాలా టెక్నిక్గా మాట్లాడాడు, నా జానామి మహాభాగ నందినం వైశ్య చర్చితం, నువ్వు చెప్పిన ఆ వైశ్యశ్రేష్ఠుడు వర్తకుడు నందిని నేను ఎరగను, ఆయనెవరు అన్నట్ట. అలాగే కబుర్లు చెబుతావు నువ్వు, ఇంతకాలం లింగం ఎక్కడ పెట్టి నీకు పూజ చేస్తే ఆయన ఎవరో నీకు తెలియదా? ఆ లింగాన్ని ఆయన ఇప్పుడు పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నాడు అనగానే చిరునవ్వు నవ్వి, అసలు రహస్యం నాకు తెలుసయ్యా, కానీ నీ భక్తిని అతను గ్రహించలేకపోయాడు. చాలా మంచివాడు, పరమభక్తుడే, కానీ అమాయక భక్తులు కూడా పూజ చేసుకోవాలి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే విషయం తెలియక ఆ లింగం పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. అందుకే వాడెవడో నాకు తెలియదన్నాను. ఇప్పుడు నీకు విషయం అర్థమైందా? భక్తుడు ఎటువంటి వాడైనా, ఉపచారములు లేనివాడైనా, అపచారం చేసిన వాడైనా, చదువు రానివాడైనా, వాడే నాకు ప్రీతుడు. ఎన్ని ఉపచారములు చేసినా ఈ భక్తుల భక్తిని గ్రహించలేకపోతే వాడు నా భక్తుడు కాడు. ఆ విషయం లోకానికి చెప్పడానికి తప్ప, లేకపోతే నంది గురించి నాకు తెలియకపోవడం ఏంటి? వాడు నీకంటే పిచ్చాడు, ఇంట్లోకి తీసుకుపోయి ఇప్పుడు ఇంట్లో పెట్టి పూజిస్తున్నాడు, కాబట్టి వాడిని ఎక్కడ వదులుతాను అని వెంటనే, ఎవరక్కడ మీరు వెళ్ళి నంది అనేవాడిని భార్యతో పిల్లలతో పాటు ఇక్కడికి తీసుకురండి అన్నాడు. ఎంతవరకు ప్రయాణం ఆగిపోయింది, విమానం డిలే అవుతోంది. ఎందుకు డిలే అవుతుందో అక్కడ పార్వతీదేవికి తెలియదు. మా ఆయనేమో 8:20కి డిపార్చర్ అన్నాడు. అక్కడ 8:20 దాటిపోయింది, 1:20, 2:20 అయిపోయినా కదలటం లేదు ఏమిటి అనుకున్నాడు ఆయన. ఆయన ఆవిడ అనుకుంటూ ఉంటే ఇక్కడ కొంతమంది వెళ్ళి నందీశ్వరుణ్ణి వెంట పెట్టుకుని, అసలు నందీశ్వరుని వెంట పెట్టుకుని నందిగారి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు, ఇంట్లో ప్రతిష్ఠించుకున్న లింగానికి అన్నమాట. ఆ లింగం మీద పువ్వులు వేసి నివేదన చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ప్రార్థన చేశాడు ఆయన. వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్యశశాంకవన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. ఆయన అలాగా వందే శివం శంకరం అంటూ ఉంటే శివలింగం వెనక భాగంలో నందీశ్వరుడు, నందీశ్వరుడితో పాటు ప్రమథగణాలు ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఈయన ఉలిక్కిపడ్డాడు. ఇది స్వప్నమా నిజమా? స్తవం చేస్తూ ఉంటే వాస్తవం కనబడిందా లేక నిజంగా ఇది స్వప్నమా అనుకుంటూ ఉంటే, పక్కన భార్య కూడా ఎవరో ఒక ఆయన నందీశ్వరుడిలాగా కొమ్ములు పుట్టుకుని కనబడుతున్నాడు అండో అంది. అయితే నీకు కనబడుతున్నాడు అనమాట, ఆయన పక్కన ఉన్న వాళ్ళకే చూశాడు. భార్య నంది కనబడినట్టు చెప్పింది, అంటే ఆవిడ దృష్టిలో నందో లేక నంది లాంటి వాడో ఎవడో అనుకుంది. ఎవరో ఒకరు మొత్తం మీద శివలింగం వెనక కనబడుతున్నారండి, కొంచెం సూక్ష్మ శరీరాలతో అంటూ ఉంటే, అయితే నాకు కనబడిన వారు నీకు కనబడ్డారన్నమాట అని పక్కన కొడుక్కేసి చూశాడు. కొడుకు కూడా నాకు కనబడ్డాడు డాడీ అన్నాడు. కాబట్టి ఇది జీడి కాదు నిజమైన అర్థమైపోయింది. ఇప్పుడు పక్కనున్న దాసదాసీ జనంకేసి తిరిగితే వాళ్ళు మా అందరికీ ఎవరో ఒకరు కనబడుతున్నారన్నారు. వెంటనే ఈయన శివలింగం దగ్గర సాష్టాంగపడి, మహాత్ములారా, అందరికీ కనపడుతున్న మీరెవరు? నిజముగా నందీశ్వరాదుల లేక ఇది మా అందరికీ భ్రమయ? ఇలా మా అందరికీ ఒకేసారి భ్రమ కలుగుతోందా? ఇది భ్రమ కాక నిజమా అంటూ ఉండగా నందీశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఏ కిరాతకుణ్ణి నువ్వు అపచారం చేశాడని భావించి అతన్ని వదిలించుకోవడానికి లింగమును పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నావో ఆ కిరాతకుడి వాళ్ళని నేను రక్షించాడని జరిగిన కథంతా చెప్పాట. ఈయనకి ఆశ్చర్యం, సంభ్రమం, ఆనందం అన్నీ కలిగాయి. ఆహా, మా గురువుగారి మాట ఇప్పుడు నిజమైపోయింది అన్నాడు. ఎందుకు వాళ్ళ గురువుగారు ఏం చెప్పారు? ఒరే నాయన, ఈ లింగాన్ని ఇక్కడి నుంచి పెకలించి పట్టుకెళ్ళిపో, అందులో సందేహం లేదు, కానీ ఆ కిరాతకుడి వల్లే నీకు ముక్తి అన్నాడు. అది నిజమైపోయింది ఇప్పుడు. అందుకనే గురువుని అలా నమ్మాలి. గురువుగారి హాస్యానికన్నా నిజం చేయాలి. గురువుగారు నిజంగా క్యాబేజీ పకోడీ ఇస్తూ ఉన్నారనుకోండి, రాత్రి 10 PM క్యాబేజీ పట్టుకొచ్చేయాలి. కాదు గురువు గారు విషం తాగుతాను అన్నాడు అనుకోండి, రాత్రి 10 విషం పట్టుకొచ్చారు కదా. ఎందుకంటే గురువుగారు ఏమి ఏది చెప్తే చేయాలి కదా, విషం పోసేయంటే పోసేయటమే, కుంకుడికాయ పోయంటే పోసేయటమే. నమ్మితే అలా నమ్మాలి, పరాకాష్ఠ భక్తితో నమ్మాలి. మా గురువుగారు చెప్పాను, నమ్మాను, లింగం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఈ లింగాన్ని ఇక్కడికి పట్టుకురాగానే నీకు కిరాతకుడు వల్ల ముక్తి అన్నాడు ఆయన, ఆయనకి దివ్య దృష్టి ఉండదన్నమాట అనుకుని వెంటనే ముందు గురువుగారు అని పిలిచాడు. ఆ పక్క గదిలో గురువుగారు హారతి సిద్ధం చేస్తున్నాడు శివుడికి. ఇప్పుడు ఈ పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, ఇది ధ్యానం అయిపోయాక ఆఖరిన హారతి ఇవ్వాలన్నమాట. ఎప్పుడు చివరిలో హారతి ఇవ్వాలండి, మంగళహారతి ఇవ్వాల్సిందే చివరిన. గైకో నా బిహారతి గౌరీ దేవి అని పరిగితే ఆయనకి ఆనందం. ఆ హారతి సిద్ధం చేస్తున్న ఆయన పరుగు పరుగుని వచ్చాడు. ఆయనకి విషయం అర్థమైంది, తెలుసు కదా ఆయన దివ్య దృష్టి కలిగిన వాడు. చూచావా నాయన నంది, ఆనాడు అడవిలో ఎందుకు లింగం ప్రతిష్ఠించమన్నానో, ఈ లింగము కిరాతకుడి కంటపడుతుంది, వాడు పూజిస్తాడు, ఆ పూజ నీకు అసహ్యం కలిగిస్తుంది, అప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటావు, లింగం నేను ఇక్కడికి లాక్కొస్తా, లాక్కొస్తే వాడు శివలింగం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతాడు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడు. వాడు ప్రాణత్యాగం చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు, వాడికి ముక్తి వస్తుంది, వాడితో పాటు నీకు ముక్తి వస్తుంది. ఎంత ప్రణాళిక వేసుకుని అవంతిపురానికి దూరంగా ఉన్న అరణ్యంలో నీ చేత శివలింగ ప్రతిష్ఠ చేయించాను, అందుకు చేయించాను. గురువులు పీఠం పెడితే దాని వెనకాతలు ఇంత అంతరార్థం ఉంటుంది. తీసుకెళ్ళి అక్కడెక్కడో మురిక్కాలవ దగ్గర, దిక్కుమాలాల దగ్గర ఎందుకు పీఠం కట్టారు అంటే ఎంతోమందిని అనుగ్రహించడం కోసం, లేకపోతే ఒట్టిని ఆ పని చేయరు. నిజంగా గురువుగారు ఆ అడవిలో కాకుండా ఇంకో చోట ఎక్కడన్నా ఒక లింగం ఈయన చేత ప్రతిష్ఠ చేయించి ఉంటే ఆలయం ఉండేదేమో, ఈ కుటుంబం ఏదో కొత్త శుభం పొందుతారు, అందులో సందేహం లేదు. కానీ ముక్తి ఎలా వస్తుంది వెంటనే? ఒక భక్తుడు లోకానికి ఎలా అందుతాడు? ఆ కిరాతకుడు అనే భక్తుడి చరిత్ర మనకు ఎలా తెలుస్తుంది? తద్వారా ఈ కథ విని మీరు ధరిస్తారు, ఈ కథ విన్న వాళ్ళందరికీ ఈ జన్మలో ముక్తి లభిస్తుంది. అంటే శ్రద్ధతో నమ్మితేలండి. ఆ గురువుగారు ఇలాగే చెప్తారు, బోడి కిరాతకుడి కథ మనం వినడం ఏమిటనుకుంటే భక్తి ఉండదు, ముక్తి ఉండదు. కాబట్టి అనేక రకాల ఉపకారములు లోకములకు చేయడం కోసమే గురువులు ఇలాంటి ప్రణాళిక వేస్తారన్నమాట అని ఇప్పుడు నందీశ్వర మా నంది దగ్గరికి వచ్చిన కారణమేమి అన్నాడు. కిరాతకుడు ఈ నందిని అతనితో పాటు ఎవరు వస్తే వారిని వారందరినీ కైలాసానికి తీసుకురమ్మన్నాడు. అందుకే మా దైవం ఈశ్వరుడు నన్ను ప్రమదగణాలని పంపాడు. ఇప్పుడు మాతో పాటు కిరాతకుడు ఉన్న చోటికి వచ్చి అక్కడ నుంచి కైలాసానికి వచ్చేవాళ్ళు ఎంతమందో చెయ్యొత్తండి, ఇదంతా క్షణాల్లో జరగాలి. మళ్ళీ వీరునామ రాసి వస్తాం, బెంగళూరు ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చి ఆ వచ్చే టైఫండో లేకపోతే పిఎఫ్ఓ ఇదంతా భవిష్యత్తులో రాబోయే పెళ్ళానికి వచ్చి ఇచ్చి వస్తా, లేకపోతే అక్కడ ఇల్లుంది కొడుక్కి ఇచ్చి వస్తాను, ఇక్కడేమో కారు ఉంది, ఈ పాతకాలపు మాంధాత కాలపు నాటి కారు ఏమో మా మనవడికి ఇచ్చి వస్తాను, ఇవన్నీ అనడానికి వీల్లేదు, తక్షణం వచ్చేయాలి. శివుడు కనుక విమానం తీసుకొచ్చాడు అనుకోండి, నందీశ్వరుని పంపాడు అనుకోండి, మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఇక వీలునామాలకి వీలుకి అవకాశం ఉండదు, అక్కడ వీలు చూసుకుని వెళ్ళాలి తప్ప మన వీలు కోసం ఆయన ఎదురు చూడ్డ కదా. కాబట్టి ఈ క్షణమే నిజంగా శివుడు ఇక్కడికి విమానం పంపితే ఎంతమంది వస్తారు చెప్పండి? చూసారా, ఇద్దరున్నారు, ఆ కనీసం ఆ మాత్రమైనా ఉండాలి. అమ్మ మీ ఇద్దరు చివరి వాళ్ళు, మీరు అలాగే వీళ్ళవారు అసరుద్దరు గారు కంగారు పడకండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా వస్తారంటే బ్రహ్మండో నిజంగా కైలాసానికి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడి నుంచి వాళ్ళకి బెంగ అనమాట. నాగోలు క్రాసు రోడ్లో నాలుగో నెంబర్ ఇల్లు, దీన్ని నేను వీలునామ రాయకుండా ఎలా వస్తా అని పాడుకోకుండా ఎంతమంది ఉండగలుగుతారు? చాలా కష్టం ఇది అంటంగా. ఇప్పుడు చక్రపాణి గారు వచ్చేవండి ఏమొస్తారు, ఈ కెమెరా అప్పచెప్పద్దా, లైవ్ ఇవ్వద్దా, ఎంత గొడవ అది, ఇదంతా పెద్ద గొడవ, ఎవడో వాడికి అప్పగించకుండా. సరే పాప ఆయన మంచివాడైతే వస్తూ వస్తాడు అనుకోండి, ఈ అబ్బాయిని అంటే అయ్యి బాబు బై బోల్డ్ మైకులు అండి, ఇక్కడ మాకు రోజుకి ఎంత డబ్బు వస్తుంది, మీరు వచ్చేమంటే శివుడి దగ్గరికి వచ్చేస్తే మా ఇంట్లో ఏమైపోతారు అని అనిపిస్తుంది. ఇది మానవ సహజం, ఇది భ్రమ. ఎంత మనము ధ్యానము చేసినా పురాణము విన్నా ఎన్ని విన్నా తక్షణం కైలాసం అంటే మాత్రం ఆలోచిస్తాను. అదే జరిగింది ఇక్కడ. నందిగారి భార్య నేను వచ్చేస్తానంది, పిల్లలు మాత్రం ఇంకొంచెం టైం తీసుకుంటామన్నారు. సేవకుల్లో కొంతమంది వస్తామన్నారు, కొంతమంది ఇక్కడ చాలా బాగుందండి మాకోసం స్పెషల్ రూములు కూడా కట్టారు కింద, మా రూములు బావి ఏదో మా రూములో మేము ఉందామంటే కొంతమంది అందులో పుస్తకాలు వేస్తున్నా, పుస్తకాలు పక్కకు దోసిన అందులో ఉంటాం కానీ మేము ఎక్కడ వస్తామండి అన్నవాళ్ళు సేవకులు అక్కడ ఉండిపోయారు. ఒక్క గురువుగారు మాత్రం, నంది నీ చేత లింగ ప్రతిష్ఠ చేయించిన వాడిని నేను కాబట్టి నేను కూడా వచ్చేస్తున్నాను అన్నాడే. అందరినీ ఎవరు వస్తామంటే వాళ్ళందరినీ వెంట పెట్టుకుని నందీశ్వరుడు ప్రమదగణాలు పట్టిపోయారు, ఉంటామన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ ఉంటామన్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉన్నారు ఫ్రెండి బాబు, ముక్తి రాలేదట పాపం. ఎందుకని మహాయోగం పట్టింది వాళ్ళకి, ఆ యోగాన్ని చేజేతులారా పాడు చేసుకున్నారు. ఇదే దృష్టిలో పెట్టుకోండి మీరు. మహానుభావుడు ఎవరు? భక్త తుకారాం. తుకారాం అని ఏమర్థం చేసుకుందా పెళ్ళం, ఇంత అన్నం పెట్టింది పుణ్యాత్ములు పతివ్రతే, కానీ గరుడ వాహనం వచ్చే సమయానికి ఇంట్లో కూర్చుని మీరు అలాగ దాని మీద ఎక్కి గరుడ వాహనం మీద 4 సార్లు ట్రిప్పులు వేసిరండి అంది. మళ్ళీ ట్రిప్ వస్తుందా నీకోసం? రాదు. రా అంటే కూడా వచ్చేస్తేనే ముక్తి వస్తుంది. ఎప్పటికైనా పిచ్చి వేషాలు వేసి ఇక్కడ ఉందాం, నాకు కడుపే కైలాసం, తనువే వైకుంఠం, నా కుటుంబమే సర్వస్వం అనుకుంటే ఈ కుటుంబ పోషణ కోసం మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చస్తూ ఉంటారు, ఎప్పటికీ ముక్తి లేదు పాపం. నాకు ఎప్పటికి కూడా ఆశ్చర్యమట, పాపం ఆ నంది వంశంలో వాళ్ళు ఇప్పటికీ ఆ పరిచారకులతో పాటు జన్మ ఎత్తుతూనే ఉన్నారట, ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ముక్తి రాలేదు పొమ్మన్నాడు పురాణాలు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యులు ఎంత హాయిగా చెప్పాడండి, గోవింద గోవింద అంటూ గోవిందుణ్ణి సేవించు, భజ అంటే సేవించుము, ఎవరిని? గోవిందం గోవిందుని. దానివల్ల లాభం ఏమిటి? మళ్ళీ పుట్టవు, పునరపి జననం అంటే మళ్ళీ జన్మిస్తున్నావు, మళ్ళీ మరణిస్తావు, పుట్టాక చావక తప్పదండో. ఇప్పుడు మనం ఏదో కుర్రవాళ్ళం అనుకోవద్దు, నేనున్నాను ఇప్పుడు ఏదో 30 ఏళ్ళు వయస్సు, రేపైనా ముసలితనం వస్తుంది, జుట్టు నిలిసిపోతుంది, మీసం నిలుస్తుంది, ముసలాళ్ళు అయిపోతారు. ఎవరైనా ఈ తాతగారి లెవెల్కి వెళ్ళవలసిందే, ఈ లెవెల్కి వెళ్ళాక వేరే లెవెల్, ఆ లెవెల్ నుంచి మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తాడు, ప్రవేశించాక మళ్ళీ కేర్ కేర్, ముసలితనంలో మళ్ళీ బేర్ బేర్. ఇవి తప్పవు. ఈ భయంకర సంసారంలో ఏమున్నది సుఖం? ఈ సంసారం దుస్తరం అంటే దాటడానికి వీలు కానిది, ఇందు నుంచి రక్షించు, రక్షించడానికే నిన్ను తలుచుకుంటున్నాను అని గోవిందుని తలుచుకోమన్నాడు ఆయన. లేకపోతే ఇలా పడుతూనే ఉంటారు, ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటారు, ఎప్పటికండి అంతవిధి? ఎప్పటికి ముక్తి? ఎప్పటికీ ఈ పరమేశ్వరుడి సన్నిధానానికి వెళ్ళగలుగుతామో తెలియదు మనకి. అలా పుట్టడం చావడం దీనివల్ల ఏం సుఖం ఉన్నది? దేన సుఖము లేదు, దివ్య కీర్తి లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకి పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభం ఉందా, కీర్తి ఉందా? ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలడం వల్ల ఏమి లాభం ఉన్నది? పుట్టని చావని మంచి మార్గంలోకి వెళ్ళాలి, అది సరైన బుద్ధి అని ప్రహ్లాదుడు ఈ పద్యాన్ని రాక్షసుల పిల్లలకి చెప్పాడు, తన తోటి పిల్లలకి చెప్పాడు. ఏం చేస్తాం, ఇవన్నీ కర్మయోగాలని చెప్పారు కదా. నాకు ఎంత జాలి వస్తుందంటే తుకారం సినిమా చూసినప్పుడల్లా, అసలు ఈ సంసారానికి ఎంతో స్తంభంలో ఉంది, పాలు పితికింది, ఎన్ని చేసింది, ఏం లాభం? భర్త మీద ఉండవలసినంత నమ్మకం లేదు, పతివ్రతగా భక్తి ఉంది, కానీ ఈ భర్త మహాత్ముడు ముక్తికి తీసుకెడతాడనే నమ్మకం లేకపోవడం వల్ల దురదృష్టం వల్ల అక్కడే ఉండిపోయింది సార్. ఆయన నమ్ముకున్న సామాన్యులు రైతులు కూడా వెళ్ళగలిగారు. కాబట్టి ఇలా గురువులు వెంట ఉన్నంత మాత్రం చేత ముక్తికి వెళ్ళాలంటే అంత తేలిక కాదు, నమ్మకం కూడా ఉండాలి. కొద్దిమంది వెళ్ళారు, వీళ్ళందరి కోసం శివుడు అక్కడ ఎదురు చూశాడు, వీళ్ళందరికీ శివస్వరూపాలు ఇచ్చాడు. ఇచ్చి, నాయన నువ్వెంతో అదృష్టవంతుడు విరానంది, అరణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేసావు మీ గురువుగారి దయవల్ల, ఈ కిరాతకుడు అక్కడికి రాబట్టి నీకు కూడా ముక్తి వచ్చింది అనగా, వెంటనే ఆయన ముందు కిరాతకుడికి నమస్కరించాడు, గురువుగారికి నమస్కరించాడు. శివుడు కదా ఎదురుగుండా ఉన్నది, పరమేశ్వరుడికి అది ముందు గురువుకి కిరాతకుడికి నమస్కరించి ముక్కంటి. ఇతడు అదృష్టవంతుడు, సులభ భక్తితో భక్త సులభుడమైన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన దయవల నాకు నీ లోకానికి వచ్చే యోగం వచ్చింది. అతనిలాగే అతని పక్కన నేను ఉండి నిన్ను చూడాలని కోరుతున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఈ బోయవాడికి ఈరోజు నుంచి మహాకవలుడు అని పేరు పెడుతున్నాను. మా మహానంది ఎలాగో ఉన్నాడు, అతనితో పాటు నువ్వు కూడా నంది అనే నామంతో నువ్వు ఎడం వైపు ఉంటావు, వాడు కుడి వైపు ఉంటాడు. మీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు ద్వారపాలకులుగా పక్కనుండి నన్ను చూడండి. మిగతా కాలాల్లో భక్తులతో పాటు గుర్తును చూడండి. శాశ్వతంగా కైలాసం ఇచ్చేశాను అన్నాడే. స్వయంగా శివుడు అన్న మాట వినండి, ఏకో నంది మహాకాల ద్వౌ ఏతౌ శివవల్లభౌ. ఈ ఇద్దరు శివుడికే ఇష్టులయ్యారు. ఒకడేమో నంది, మరొకడు మహాకాలుడు. వాడు నల్లగా ఉండడం వల్ల భూలోకంలో వాడిని మహాకాలుడు అన్నారట. ఇప్పుడు ఆయన నువ్వే మహాకాలుడు అన్నారు. అంటే మహామృత్యువుని అదుపులో పెట్టిన కాలస్వరూపుడు ఏకంగా. కాలుడు అంటే మృత్యువు. శివుడికి మహాకాలుడు అని ఎందుకు పేరు? మృత్యువుని జయించిన వాడు ఆయన. ఆయనే మృత్యువు, ఆయనే మృత్యువునికి కూడా యజమాని. ఇప్పుడు నువ్వు నా స్థాయికి వచ్చావు. నువ్వొక పక్కన, ఆతడొక పక్కన, నా ఇద్దరికి, మీ ఇద్దరు కూడా నాకు పక్క పక్కన నిలబడి ద్వారపాలకులు అవుతారు, నాకు పరిచారకులు అవుతారు, ఉపచారకులు అవుతారు. నిరంతరం కైలాసంలో ఉండి నన్ను చూస్తారు. మీకు శాశ్వత కైలాసం ఉంటుంది. ఏనాటికి భ్రష్టత్వం ఉండదు. మళ్ళీ కైలాసం నుంచి శాపం వల్ల భూలోకానికి వస్తారండో కొంతమంది, అలా మీరు రారు అన్నాడు ఆయన. ఎంతోమంది శివుడి సన్నిధానం నుంచి భూలోకానికి వచ్చారు. ప్రమద గణాల్లో కొందరు అప్పుడప్పుడు శాపానికి గురై భూలోకానికి వచ్చి మళ్ళీ శాప విముక్తి అయ్యాక వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళలో ఒక ఆయన ఘంటసాల వారంటే. అందుకే ఆయన అంత అద్భుతంగా పాడాడు. కైలాసం నుంచి వచ్చి 54 ఏళ్ళు ఉండి శాప విముక్తి అవగానే వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడప్పుడు మన అందరం అలాగే వస్తాం. నేను కూడా అలా వచ్చినవాడిని. ఈ విధంగా ఈశ్వరుడు వాళ్ళని కైలాసానికి పంపాడు. ఈ కథ అంతా ఎవరు చెప్పారు? అది మనం మర్చిపోకూడదు. ఎవరు? శిలాదుడు అని పిలువబడే నందీశ్వరుడు చెప్పాట. నందీశ్వరుడికి శిలాదుడు అని కూడా పేరు. చాలా గొప్పవాడు ఆయన. శిలాద తనయుడు, శిలాదుడు అని పిలువబడేటటువంటి వాడు. శైలాదేన అంటే శిలాదుడు కొడుకైన నందీశ్వరుడి చేత ఈ కథ చెప్పబడింది. ఎవరికి? బ్రహ్మాదులకి. అది మర్చిపోవద్దు. వింటున్నవాడు బ్రహ్మాదులు, చెబుతున్నవాడు నంది. చూశారా? సామాన్యులు కూడా శివధర్మం ఆచరించి శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు. శివుడు సులభుడు. ఒక్క రుద్రాక్ష ధరించి ఈ రుద్రాక్ష నాకు ముక్తి ఇస్తుంది అంటే రుద్రాక్ష వల్ల ముక్తి పొందుతాడు. ఇంత విభూతి ధరించి చాలు. భస్మ దగ్ధ అంగముల వల్ల తరిస్తాను, ఒంటికి బూడిద పూసుకుంటే, ఒంటికి విభూతి పూసుకుంటే తరిస్తాననుకుని రోజు ఇంత విభూతి తీసుకుని ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ వృక్షేయ మామృతాత్ అని బూడిద పూసుకున్నంత మాత్రం చేత శివానుగ్రహంతో తరిస్తాడు. శివధర్మం సులభం. చాలా స్వల్పమైన శివధర్మం ఆచరిస్తే వాడు శివుడైపోతాడు. అందుకే భక్త సులభుడు అని పేరు ఆయనకి. ఏ పాపినః అస్య ధర్మిష్ఠాక అంధాక మోకాశ్చ పంగవః కులహీనాః దురాత్మానః స్వపచాః అపి మానవాః. ఈ భూలోకంలో పరమ పాపాత్ములు, అధర్మం ఆచరించేవాళ్ళు, అంధాః అంటే గుడ్డివాళ్ళు, మోకాశ్చ మోగవాళ్ళు, పంగవః పంగుహు అంటే కుంటాడు, పంగవః బహువచనం కుంటివారు, కులహీనాహ కులభ్రష్టులు, దుర్మార్గులు, శపచాహ అంటే కుక్క మాంసం తినేటటువంటి వాళ్ళు. శ్వ అంటే కుక్క, దాన్ని తినేవాళ్ళు శపచులు అన్నమాట. ముష్టింపచ అంటే ముష్టి అన్నం తినేవాడు, పిడికెడు అన్నం తినేవాడు. పచ అంటే తినేవాడు అన్నమాట, ఒండుకు తినేవాడు. శపచాహ అంటే కుక్కను ఒండుకు తినేవాడు. అటువంటి మానవులు కూడా శివ కథ విని శివుడి మీద భక్తి పెంచుకొని శివుడి మీద ఇన్ని నీళ్లు పోసి పత్రి వేస్తే వాళ్ళే తరిస్తారంటే, ఇక భక్తులు భక్తితో శివుడి కథ వింటే వాళ్ళు తరించకుండా ఉంటారా? తప్పక తరిస్తారు. కలియుగంలో సులభమైన మార్గాలు చాలా ఉన్నాయి. అందులో శికతామయం. శికత అంటే ఇసుక. ఇసుకతో తయారు చేయబడిన శివలింగమును సైకత లింగము అంటారన్నమాట. అలాంటి లింగమును పూర్ణిమ నాడు, ఏకాదశి నాడు, మాస శివరాత్రి నాడు పూజిస్తే వాడు 32 కోట్ల జన్మలలో చేసిన మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడు. 32 కోట్ల జన్మల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. నేను ఇంత 2-3 సార్లు ఎందుకు చెప్తానంటే, వినేటప్పుడు స్పష్టత ఉంటే మీకు బాగా అర్థమైతే ఆ పని చేస్తారు కనుక. ఏకాదశులు, పూర్ణిమ, మాస శివరాత్రుల్లో ఇసుకతో చేసిన లింగమును పూజించిన వాడు 32 కోట్ల జన్మల పాపముల నుండి విముక్తి పొందుతాడు. అందుకే చెప్పాడు సుస్పష్టంగా, లింగం శికతామయం ఏ పూజయంతి విపశ్చితః తే రుద్రలోకం గచ్చంతి నాత్ర కార్య విచారణా. ఏమి అనుమానించవద్దు అని ఎత్తుకున్నాడు. అనుమానించవలసిన అవసరము లేని పని చెబుతున్నాను. విపశ్చితః అంటే పండితులు. నిజానికి పండితులను ఎందుకన్నాడండి? ఆ పని చేస్తే వాడు పండితుడి కింద లెక్క. ఇప్పుడు నేను చెప్పే పని చేసిన వాడే పండితుడు, చేయకపోతే వాడు పండిట్ కాదు, బ్యాండిట్, బందిపోడు దొంగ. నేను చెప్పే పని నమ్మి చేస్తే వారు పండితులు. ఎవరు ఆ పండితులు? ఇసుకతో చేసిన శివలింగమును ఏకాదశులలో, పూర్ణిమ నాడు, మహాశివరాత్రుల్లో పూజించేవాళ్లే పండితులు. అటువంటి వారు రుద్రలోకం గచ్చంతి, కైలాసమునకు వెళ్ళి శాశ్వతంగా నివసిస్తారు, వారు భ్రష్టులు కాదు. ఇక ఇవన్నీ చేయలేకపోయినా పర్వాలేదు, శివలింగమును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల వచ్చే లాభములేమిటో, శివలింగ ఆవిష్కరణ ఘట్టమేమిటో చెబుతా వినండి. శివలింగం అనేక పర్యాయములు మానవ శ్రేయస్సు కోసం భూమికి వచ్చింది. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువు యుద్ధం చేస్తే అగ్నిస్తంభ రూపంలో శివుడు లింగంగా మారాడు కదా. దానికి ముందు ఇంకోసారి శివుడు లింగ రూపంలో వచ్చేటండోయ్. కేవలం అరుణాచలంలో శివలింగం ఆవిర్భవించడమే కాదు, దానికి ముందు కూడా ఓసారి శివుడు లింగం అయ్యాడు. అది చాలామందికి తెలియదు, అది చెబుతున్నాను అన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే శివుడు ఎప్పుడూ లింగమని అన్నారు. శివుడు చాలా పర్యాయములు లింగరూపం ధరించాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల కథ ఎలాగో ఉంది కదా, బ్రహ్మగారు పైకి, విష్ణువు కిందకి వెళ్ళాడే, ఆ వెళ్ళడం వల్ల ఒకసారి లింగరూపం వచ్చింది. దానికి ముందు అసలు లింగరూపం ధరించడానికి ఋషులు కారకులు అయ్యారు. ఆ కథ చెబుతున్నా విను. శివుడు కొంతకాలం భిక్షాటన చేయాలనుకున్నట్ట. భిక్షాటన వల్ల కూడా భక్తులను తరింపజేయచ్చు. మీ ఇంటికి ఒక ముష్టివాడు వచ్చి భిక్షాందేహి అంటే, ఆ ముష్టివాడిని పరమాత్మ కింద భావించి ఆయన భిక్షాపాత్రలో ఇంత అన్నం వేస్తే దానివల్ల మీరు తరిస్తారు. ఈ విధంగా భిక్షుకులు మనల్ని తరింపజేస్తున్నారు. భిక్ష చాలా గొప్పది. అడుక్కు తినేటటువంటి వాడు ఎంత గొప్పవాడు అంటే శివుడేట. ఇక అడుక్కునేవాడికి ఇంత అన్నం పెట్టేవాడు వాడు శివుడేట. అందుకని భిక్షుకుడు, భిక్షాదాత ఇద్దరూ కూడా శివస్వరూపులని లోకానికి చాటడం కోసమని శివుడు దారుకావనంలో, అంటే నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రాంతంలో భిక్షకు బయలుదేరాడు. ద్వారక దగ్గర ఉంటుంది అది, నాగేశం దారుకావనే అని చెప్పుకున్న స్థలంలో. మొన్న మధ్యనే మేము సప్తాహం చేసి వచ్చాం, భాగవత సప్తాహం. చాలా గొప్ప అద్భుత జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. సౌరాష్ట్రీయ సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశించ విశాలకే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. అసలు తలుచుకుంటేనే సాయం ప్రాతఃపఠే నర, సాయంకాలము ఉదయము వీటిని ఒక్కసారి చదువుకుంటే, తలుచుకుంటే సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. 7 జన్మలలో చేసిన పాపాలు పోతాయట. ఇక చూస్తే ఎంత పుణ్యం ఆలోచించండి. అటువంటి వాటిల్లో భాగంగా ఈ దారుకావనంలో అప్పటికింకా జ్యోతిర్లింగం రాని క్రితం ఈశ్వరుడు అక్కడ కొంతకాలం ఒక భిక్షుకుడి రూపంలో భిక్షాటన చేశాడు. జడలు ధరించి, చేతిలో ఒక శూలం పుచ్చుకొని, డమరుకం పుచ్చుకొని, తెల్లని రూపంతో ఆయనే శివుడని లోకానికి తెలియకుండా ఒక రూపం ధరించి, ఈ రూపంతో భిక్షాపాత్ర పుచ్చుకొని భిక్షాందేహి అన్నాడు. అప్పుడు ఆయన దిగంబరుడు, ఒక్క వస్త్రం కూడా ధరించలేదు, గోచీగొట్టు కూడా పెట్టుకోలేదు.
ఇక పేచి ఏముంది?
జటాజూటాలు ధరించి చేతిలో ఒక కపాలం పుచ్చుకున్నాడు, బ్రహ్మకపాలం పుచ్చుకున్నాడు. ఈ దారుకావనంలో ఆ రోజుల్లో మహానుభవులైన ఋషులు కొన్ని వేల మంది తపస్సు చేసుకుంటున్నారు. ఆ ఋషులంతా పగటిపూట సముద్ర స్నానం చేసి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవారు, అక్కడే జపతపాలు చేసుకుని. ఆ ఋషులంతా సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటున్న సమయంలో ఈయన వచ్చి దిగంబరుడుగా గుడ్డలు లేకుండా చేతిలో భిక్షాపాత్ర పుచ్చుకుని భిక్షాందేహి అంటాం ఎక్కడ, ఆశ్రమాల దగ్గర. భిక్షాందేహి అనగానే ఈ ఋషుల భార్యలందరూ బయటకు వచ్చేవారట. వాళ్ళు మొదటిసారిగా శివుడు చూచినప్పుడు వాళ్ళకి మతైపోయింది, ఎవడి ఇతడు, ఈ అపూర్వ తేజస్సును చూస్తూ ఉంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి, ఇంత మహా తేజస్సు కలిగిన ఈయన జడలు ధరించి బట్టలు లేకుండా భిక్షాందేహిని యాచించడం ఏమిటో, ఈయన చూస్తే సమస్తలోక పాలకుడు ఈయన రుద్రుడిలో ఉన్నాడు చూడటానికి అనుకున్నారు. ఎవరికి వాళ్ళే, ఈరోజు భిక్ష నేనేస్తానంటే నేనేస్తాననేవారట. ఇక అక్కడి నుంచి పోటా పోటీలుగా వాళ్ళందరూ భర్తలు వచ్చేలోపు ఆయన కోసం కొంతమంది దద్దోజనం వేశారు, కొంతమంది కట్టుపొంగలి, కొంతమంది పులిహార, కొంతమంది యవలు, కొంతమంది నువ్వులతో తయారు చేసిన పిండి వంటలు. నువ్వులతో కూడా పాయసం చేస్తారు అండి, నువ్వులు పాయసం అంటే మరి నేను ఎప్పుడు అనలేదు, ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. ఇలాంటి రకరకాల పిండి వంటలు వేశారు, ఎన్ని వేసినా పాత్ర నిండేది కాదు, మాయిదారి పాత్ర చూడడానికి ఎంత పుర్రే. వీళ్ళందరూ ఏం వేసినా ఏది అని పట్ట, ఏమిటి ఏక బస్తా బియ్యంతో పులిహార పట్టుకొచ్చి అందులో వేస్తే ఏం కనపడదు, ఎంత పాయసం వేసినా ఏముండదు అనుకునేవారు వాళ్ళు. అప్పటికే ఆయన తృప్తిపరచడానికి ఎన్నో పిండి వంటలు వేసి వేసి విసిగిపోయారు, అవన్నీ పుచ్చుకుని ఆయన వెళ్ళిపోయేవాడు. ఒక రోజున ఒక ఋషిగారి భార్యకు అనుమానం వచ్చింది, ఈ చుట్టుపక్కల అమ్మలక్కలందరినీ ఋషుల భార్యలు కూర్చోబెట్టింది, ఈ భిక్షుకుడు విచిత్రంగా ఉన్నాడు, ఎప్పుడు మనం ఎంత ఆహారం పెట్టినా తృప్తోస్మి అండం, తృప్తి పొందానండం, అందులో ఏం వేసినా నిండదు, ఇదేదో విచిత్రంగా ఉంది, అయినామోహం మండా ఎందుకు నిండదు అంది ఆవిడ. ఏమోనమ్మా అదే ఆశ్చర్యంగా ఉంది, అది మాయో ఇంద్రజాలమో ఇంకోటో తెలియటం లేదని ఇంకొక ఆవిడ అంది. ఎందుకు వచ్చింది ఆయన వచ్చినప్పుడు ఆయన్ని అడిగేస్తే పోలేదా, ఏం పాత్ర అది, అందులో ఏమన్నా ఉందా, దాంట్లో చిల్లుందా, అది పాతాడానికి రహస్యంగా పోతుందా అని అడిగేద్దాం అన్నది ఒక ఆవిడ. ఇలా అనుకుని మర్నాడు శివుడు భిక్షాటనకు రాగానే కొంచెం మాట్లాడడంలో దిట్టయిన ఒక ఆవిడ లేచింది. వచ్చేవాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారంటే కొంతమంది మాటలు భలే దిట్టంగా ఉంటాయి, భలే మాట్లాడేస్తారు వాళ్ళు అనమాట. అందుకే బాగా మాట్లాడే భార్యను తెచ్చుకుంటే భర్త గారు సైలెంట్గా కూర్చుంటాడు, భార్యాభర్తలు ఇద్దరు కారులో కూర్చున్నారంటే భార్యగారే మాట్లాడుతుంది, భర్తగారే మాడతారు, కిక్కురు మరొకటి కూర్చుంటాడు. ఇక అక్కడే ఆవిడ లేచిపోతుందన్నమాట, రకరకాల కబుర్లు చెప్తుంది, అమెరికాలో అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ నన్ను పావు కాటేసింది, ఇక్కడికి కాటేసింది, ఓ ఎక్కడ లేని కథలు వస్తాయండి. అలా బాగా మాట్లాడడంలో ఆరితేరిన దిట్టయిన ఒక ఆవిడ ఆయనతో ఇలా అందట, కోసిత్వం భిక్షుకో భూత్వాగతోత్ర మహామతే. భిక్షుక నువ్వెవరివి, ఎందుకు ముష్టెత్తుతున్నావు, ఇంత పవిత్రమైన ఋషుల ఆశ్రమం దగ్గరకు వచ్చి కాసేపు కూడా కూర్చోవు, పైగా గొడ్డ కూడా ధరించవు. సరే గొడ్డలు ధరించకపోవడం అనేది భిక్షుకులు యొక్క అలవాటు అనుకో, అది పక్కన పెట్టు. మేము ఎంత భిక్ష వేసినా నీ భిక్షాపాత్ర నిండదు, నీ కడుపు నిండినట్టు కనపడదు, మా ఐదారి కడుపు అలా లోపలికి పోయి సన్నగా ఉంటుంది. కొంతమంది అండి పక్కగా వెలే ఉంటారండి, కేజీ బియ్య పన్నం తినమనండి వాడికి పొట్టరాదు, అదేం కర్మమో కానీ కొంతమంది ఇంత తింటే ఇంత పొట్టు ఉబ్బిపోతుంది, మరి గ్యాస్ ట్రబుల్ ఉండదు, కొంతమందికి ఏమో లేదన్నా ఉబ్బుతుంది. మా తాతగారు చూడండి అసలు పొట్టే ఉండదు, అలాగే నేనేం తినడనుకునేరు, పిలిస్తే ఇప్పుడు బస్తా బియ్యంతో ఎవరన్నా కావాలంటే పిలవండి, బస్తా బియ్యం పులిహార చేసి పెడితే, బియ్యం కాదు బియ్యంతో వండిన అన్నంతో పులిహార పడి, ఉట్టి బియ్యం కాకుండా పోటీ పడితే జాంబవంతుడే తినగలరు. ఏదో భగవంతుడు ఇచ్చిన వరం ఉంటుంది, నీకేమో పొట్టరాదు, మనిషి చక్కగా సన్నగా ఉంటావు, మంచి తెల్లని రూపంతో సుందరుడివి అయినా దిగంబరుడివి, ఎంత అన్నం పెట్టినా ఈ భిక్షాపాత్ర నిండదు, పోనీ అది ఏమన్నా రహస్యంగా తింటున్నావు అంటే తిన్నట్టు అనిపించదు, నీ పొట్ట నిండదు, ఏమిటి కారణము అన్నది. అప్పుడు ఆయన నవ్వి, ఏమో నాకు పేరు లేదు, ఊరు లేదు, ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను, ఇక తృప్తి అంటారా, ఈ అన్నాలతో నా కడుపు నిండదు. నా కడుపు నిండాలంటే దానికి ఒక ప్రత్యేక మార్గం ఉన్నది. ఆ మార్గం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, నా కడుపు నింపుతారేమో అని వచ్చాను. కానీ మీరందరూ అన్నం వేస్తున్నారు, పళ్ళు వేస్తున్నారు, కూరగాయలు వేస్తున్నారు, ఆఖరికి క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ కూడా వేస్తున్నారు. కానీ మాట వరుసకు కూడా నా కడుపు నిండే పకోడీ వేయటం లేదన్నాడే. వెంటనే అర్థమైపోయిందండి ఆ ఋషులకి, ఋషుల భార్యలకి, నాకు పేరు లేదు, ఊరు లేదు, అంతటా ఉంటాను, నాకు కడుపు నిండాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ఆహారం కావాలని అన్నాడంటే ఈయన సందేహం లేదు, ఈశ్వరుడు. శివుడు కాకపోతే పతివ్రతల దగ్గరకు వచ్చి దిగంబరంగా తిరిగి బతకగలడా? ఇంకోటి ఎవడన్నా వెకిరివేషం వేస్తే డామ్ అంటాడు. దిగంబరుడై ఇంత నిర్వికారంగా ఇలా ఉంటున్నాడంటే ఈయన శివుడు అనుకుని వెంటనే, మహాత్మా కైలాసపతి ఏ భిక్ష కోరి ఇక్కడికి వచ్చావు అని ఆ అడిగిన ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టేసుకుంది. ఇంకేముంది, ఈయన ఒక్కసారి ఆకాశం అంత శరీరం ధరించాడు, కొండంత శరీరం ధరించాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టడంతో మతిపోయి ఆవిడ పార్వతిగా పుట్టి ఇంకా నన్ను పెళ్లి చేసుకోలేదు కనుక ఆవిడ కోసమే పార్వతి అంటూ ఈ వనంలో తిరుగుతానన్నాడ. మరి నీకు ఏది ఇష్టం భిక్ష అని మళ్ళీ ఇంకో అమాయకురాలు లేచి, అప్పుడు ఇంకొక ఆవిడ లేచి, ఇప్పటికీ అర్థం కాలేదా మీకు, సర్వేశ్వరుడికి ఇష్టమైన భిక్ష ఏమిటి, భక్తి. శివ శివ శివ, రుద్ర 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 అంటే ఆయన ఆనందపడతాడు. అప్పుడు ఆయన కడుపు నిండుతుంది, అప్పుడు భిక్షాపాత్ర నిండుతుంది. అనగానే వెంటనే వాళ్ళు శివ శివ శంభో హర 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 శంభో అన్నారు. భిక్షాపాత్రంతో లొకలొకలాడుతూ అన్నంతో నిండిపోయింది రెండు. అప్పటిదాకా లోపలికంట ఉన్న బొజ్జ కొంచెం మరీ ఎక్కువ ఉబ్బకలేదు, కొద్దిగా బొజ్జ వచ్చింది, బుల్లి బొజ్జ వచ్చింది. ఆయన సంతోషపడి, మీ అంతా సంపూర్ణంగా నాకు భిక్ష వేశారు, ఇది నేను కోరుకునే భిక్ష, నా భక్తులు నాకు నామస్మరణమే భిక్షగా ఇచ్చెదరుగాక, భక్తియే భిక్షగా ఇచ్చెదరుగాక అన్నాడు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళ అన్నం వండినప్పుడల్లా భక్తితో శివనామస్మరణం చేసి ఆయనకి పెడుతున్నారు. ఆయన తింటున్నాడు, తిన తర్వాత ఆఖరి బ్రేవ్మని వెళ్ళిపోతున్నాడు. కొద్ది రోజులు గడిచింది, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. రేపు మళ్ళీ యథాప్రకారంగా వస్తారు. ఒక చిన్న విషయం ఏంటంటే, శుక్రవారం నాడు పుస్తకావిష్కరణ చేయాలనుకున్నాం దేవీ భాగవతం, కానీ పరమ భక్తులు కొంతమంది ఆవిష్కరణ చేయవలసిన అవసరం ఉన్నది. అందుకని ఆవిష్కరణ సోమవారానికి వచ్చాం, ఒక్క రెండు రోజులు మాత్రమే వాయిదా వేశాం. మీరేమనుకోవద్దు, సోమవారం నాడు దేవీ భాగవత పుస్తక ఆవిష్కరణ ఇక్కడ జరుగుతుంది. గురువుగారు రాసినటువంటి పుస్తకంలో మొదటి భాగం వచ్చింది. ఆ పరమ పవిత్రమైన పుస్తకం మీ ఇంట్లో ఉంటే చాలు, మీ ఇల్లు సాక్షాత్తు మణిద్వీపం అవుతుంది. ఎలా చెప్పానని అడగనే అందులోనే చెప్పారు, పూజితం యద్గృహే నిత్యం శ్రీమద్దేవీ భాగవత పుస్తకం, తద్గృహం మణిద్వీపతుల్యం, ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః అని దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో చెప్పారు. దేవీ భాగవతం చదవండి, చదవడం కుదరకపోతే అందరూ తెలుగు రాదుగా, కొంతమంది తెలుగు మీడియంలో చదవట్లేదట, తెలుగు మీడియంలో చదువుతున్నారట. అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ పుస్తకం కొని ఇంట్లో పెట్టి పూజా మందిరంలో పెట్టి ఒక్క పువ్వు దాని మీద పెట్టండి, తడి లేని పువ్వు, మళ్ళీ పుస్తకం తడి పాడి చేయకండి. పుస్తకం పూజించమంటే దానికి అగరత్తులు రాసేసి పెంట పెంట చేసి ఆ పుస్తకం మూడు నెలల్లో కంపు, మళ్ళీ ఆ పుస్తకం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పుస్తకం అండి అన్నాను. మీరు రాసిన పుస్తకం మానవ కథ అండి అంది, అది మానవుడు ఎగిరిపోయాడు. అలా కాకుండా పుస్తకం పుస్తకం కింద ఉండాలి, చక్కగా పూజించండి. అలా ఇంట్లో దేవీ భాగవత పుస్తకం పూజింపబడితే ఆ ఇల్లు మణిద్వీపంతో సమానమవుతుంది, ధర్మం అర్థం కామం మోక్షం నాలుగు లభిస్తాయి. మీరు శాశ్వతంగా అమ్మవారికి మిత్రులు అవుతారు, మోక్షం పొందుతారు. అందువల్ల సోమవారం నాడు ఆవిష్కరణ జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకుని ఆ రోజు అందరూ రండి. కాపీలు తక్కువ ఉన్నాయి కనుక ఆ రోజు వచ్చిన వాళ్ళకి తప్ప తర్వాత తేవాలంటే మళ్ళీ రీప్రింటింగ్ చేయాలి, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇక తక్కిన పుస్తకాలన్నీ ఇక్కడే పెట్టారు. అలాగో క్యాలెండర్ ఒకటి గురువుగారు స్పెషల్గా ఇస్తున్న క్యాలెండరు, 2022 నుంచి డిసెంబర్ దాకా ఉండే అద్భుతమైన క్యాలెండర్ అది, అది కూడా ఇక్కడే ఉంది కదా, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ పక్కనే ఇస్తారు మీకోసం, కాకపోతే ఈ పక్కకి పెట్టారు కనుక వాళ్ళని పక్కకి గెంటారు కనుక మీకు కనపట్టలేదు అనమాట. అందరూ స్వీకరించి ఇంటింటా వీటిని ప్రచారం చేసి పెట్టండి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.